ద్రోణాచార్యుడు దుర్యోధనుడికి కవచధారణ విద్యతో ధైర్యాన్ని కలిగించి అర్జునుడితో యుద్ధం చేయమని పంపించాడు. అర్జునుడేమో అతన్ని విరధుణ్ణి చేశాడు, అరచేతుల్లో గాయం చేశాడు బాణాలతోటి, గోల కింద ఉన్నటువంటి మాంసాన్ని బాగా కొట్టడంతో దుర్యోధనుడు అక్కడ నిలవలేక పారిపోయాడు. ఇక మహారథులతో తీవ్రమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉండగా శ్రీకృష్ణుడు పాంచజన్య ధ్వనిని వినిపించాడు. ఆ ధ్వని భూనభోంతరాలలో కూడా వ్యాపిస్తూ ఉంది. అప్పుడు దాన్ని ధర్మరాజు విన్నాడు. మరి ధర్మరాజు విన్న తర్వాత ఆయనకి ఓ సందేహం కలిగింది. ఏమిటనంటే శ్రీకృష్ణుడి యొక్క పాంచజన్య ధ్వని వినపడుతుంది కానీ అర్జునుడి యొక్క దేవదత్త ధ్వని కానీ గాంధీవ ధ్వని కానీ రెండు కూడా వినపడతల్లా. అందువల్ల అర్జునుడికి ఏదన్నా కీడు మూడిందేమో అనేటువంటి సందేహం కలిగింది. ధర్మరాజు ద్రోణాచార్యుడితో పోరాడాడు, చాలా బ్రహ్మాండమైనటువంటి యుద్ధం చేశాడు, కానీ చివరికి ద్రోణాచార్యుడి చేతిలో పరాజయం చెందాడు. రెండు చేతులు ఎత్తాడు, నమస్కారం చేశాడు. అంతలా సహదేవుడు వచ్చి ధర్మరాజుని యుద్ధభూమి నుంచి తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అలంబసుడు అనేటువంటి రాక్షసుడు భీముడితో తీవ్రంగా పోరాడాడు. భీముడు మాత్రం అతను ఏమీ చేయలేకపోయాడు. అయితే అతడు తిరిగి వెళుతూ ఉన్నప్పుడు ఘటోత్కజుడు ఎదిరించాడు. ఘటోత్కజుడికి అలంబసుడికి బ్రహ్మాండమైనటువంటి యుద్ధం జరిగి చివరికి అలంబసుడిని ఘటోత్కజుడు సంహరించాడు. మరి ఇక్కడ యుధిష్ఠిరుడు ధర్మరాజు ఈ పాంచజన్య ధ్వని విన్న తర్వాత మరి ఆయనలో సందేహం కలిగింది. పాండవ సేన కురుసేన వ్యూహానికి బయట తీవ్రమైనటువంటి యుద్ధం చేస్తుంది. ఆ సమయంలో హఠాత్తుగా ధర్మరాజు పాంచజన్య ధ్వనిని విన్నాడు. శ్రీకృష్ణు యొక్క పాంచజన్య శంఖధ్వని భూనభోంతరాలు కూడా వ్యాపించింది. అది మొత్తం లోకాన్ని చుట్టి వచ్చినట్టుగా ఉంది, అంత ధ్వని వినిపిస్తూ ఉంది. గాంధీవ ధనుష్టంకారం వినిపించటం లేదు, అర్జునుని యొక్క దేవదత్త శంఖధ్వని కూడా వినిపించటం లేదు. ఇప్పుడు ధర్మరాజు కలత చెందాడు. కౌరవులు శంఖనాదాలు చేస్తున్నారు, సింహనాదాలు చేస్తున్నారు, అవి వినిపిస్తూ ఉన్నాయి. శ్రీకృష్ణుడు చేస్తున్నటువంటి పాంచజన్య ధ్వని వినిపిస్తుంది, కానీ అర్జునుడి యొక్క గాంధీవ ధ్వని వినిపించటం లేదే, దేవదత్త ధ్వని వినిపించటం లేదే. ఎందుకని ఇలా జరిగింది అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇదంతా చూస్తూ ఉంటే సైంధవుడికి రక్షణగా ఉన్నటువంటి ఆరుగురు మహాయోధులు తీవ్రమైనటువంటి యుద్ధం చేస్తూ ఉండి ఉండవచ్చు. ఆ యుద్ధంలో అర్జునుడికి ఏదో కీడు జరిగి ఉండొచ్చు. అర్జునుడికి ఎప్పుడైతే ప్రమాదం వచ్చిందో తప్పనిసరిగా వాసుదేవుడు యుద్ధానికి దిగుతాడు. అందుకే ఇలా జరుగుతున్నదా అని సందేహం వచ్చింది ధర్మరాజుకి. ఇలా ఆలోచిస్తూ ధర్మరాజు మోహానికి లోనయ్యాడు. కన్నీటితో గాద్గదిక స్వరంతో కర్తవ్యం ఏమిటా అని ఆలోచిస్తూ అప్పటి వరకు తనకు రక్షణగా ఉన్నటువంటి సాత్యకితో ఇలా అంటున్నాడు. ఓ సాత్యకి, ద్రోణుడి కవచాన్ని బంధించగా దుర్యోధనుడు వేగంగా వ్యూహంలోకి వెళ్ళాడు అర్జునుడితో పోరాడాలని. లోపల నుండి పెద్ద గర్జనలే వినిపిస్తూ ఉన్నాయి. శ్రీకృష్ణు యొక్క పాంచజన ధ్వని ఎక్కువగా వినిపిస్తూ ఉంది, కానీ అర్జునుడి యొక్క గాంధీవ ధ్వని కానీ ఆయన యొక్క శంఖం దేవదత్తం యొక్క ధ్వని కానీ వినిపించటల్లా. అందువల్ల అర్జునుడికి ఏదో కీడు జరిగిందేమని నా మనసు శంకిస్తూ ఉంది. ఇప్పుడు అర్జునుడిని రక్షించడమే మన యొక్క తక్షణ కర్తవ్యం. అందుకని వెంటనే వేగంగా వ్యూహంలో ప్రవేశించి అర్జునుడి క్షేమంగా ఉన్నది లేనిది తెలుసుకో. అవసరమైతే అర్జునుడికి నువ్వు సాయపడు, ఎందుకనంటే నువ్వు అర్జునుడికి శిష్యుడివి, మిత్రుడివి, గొప్ప పరాక్రమశాలివి, సత్యబల పరాక్రమవంతుడివి. నీకన్నా మరొక రక్షకుడు మాకు లేరు నాయనా. సాక్షికి అర్జునుడు ఉదయం అనగా వెళ్ళాడు. ఇప్పుడు మధ్యాహ్నం దాటిపోయింది, ఇంతవరకు కూడా ఏ జాడా తెలియదు, మనకేమో కనిపించటం లేదు. అందుచేత నువ్వు వెంటనే అర్జునుడి యొక్క రథం వెళ్ళినటువంటి మార్గంలో వెళ్ళు, అతనికి అవసరమైనటువంటి సహాయం చెయ్యి అన్నాడు ధర్మరాజు. ధర్మరాజు మాటలు విని సాక్షికి, ఓ ధర్మనందన, అర్జునుడు సామాన్యమైనటువంటి వీరుడు కాదు, కానీ మీరు భయపడుతూ ఉన్నారు. అర్జునుడి కోసమే నా ప్రాణాలు, అర్జునుడి కోసం నా ప్రాణాలు అర్పిస్తా, అలాగే నీ మాట కూడా నాకు శిరోధార్యం. కానీ సైంధవ వరకు వెళ్ళినటువంటి వెళుతూ వెళుతూ అర్జునుడు నాతో ఏం చెప్పాడంటే, ఓ సాక్షికి, సైంధవుణ్ణి చంపి నేను తిరిగి వచ్చేంతవరకు కూడా నువ్వు అప్రమత్తుడివై జాగ్రత్తగా ధర్మరాజును రక్షిస్తూ ఉండాలి. ఎందుకనంటే ధర్మరాజుని ఎలాగైనా సరే పట్టి బంధించాలని, దుర్యోధనుడికి అప్పగించాలని ద్రోణాచార్యుడు అక్కడ మాట ఇచ్చాడు గనక దానికోసమే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకు ద్రోణుడు సమర్థుడు కూడా. అంటే ద్రోణాచార్యుడి యొక్క పరాక్రమాన్ని మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కాబట్టి ధర్మరాజు రక్షణ అనేటువంటిది మనకి చాలా ప్రధానం. ధర్మరాజు కనుక బందీ అయ్యాడా, మళ్ళీ మేమంతా అరణ్యాలకు పోవాల్సి వస్తుంది. కాబట్టి నీవు ఖచ్చితంగా ధర్మరాజుకి వెంటనే ఉండి ఆయన్ని రక్షిస్తూ ఉండాలా, ద్రోణాచార్యుడి యొక్క బారి నుంచి ఆయన నువ్వు కాపాడాలి అని నన్ను ఆదేశించాడు. మరి అర్జునుడి యొక్క ఆదేశాన్ని నేను త్రోసిపుచ్చలేను, అలాగే మీ మాటను కూడా నేను కాదనలేను. మరి ఇప్పుడు ఏం చేయాలి నేను? ఇదే ఆలోచించాల్సి వస్తుంది. ఓ రాజా, అర్జునుడి విషయంలో నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు. కృష్ణార్జునులున్న చోట కార్యభంగం అనేటువంటిది ఎప్పటికీ జరగదు. కృష్ణార్జునుల్ని ఎదిరించగలిగినటువంటి వాడు ఈ విశ్వంలో ఎవరు లేరు, అంతవరకు నిజం. కాబట్టి నువ్వు ఏ రకమైనటువంటి సందేహం పెట్టుకోవాల్సినటువంటి పని లేదు. అందుకే నేను సందేహిస్తూ ఉన్నా, నేను కనుక అర్జునుడి దగ్గరికి వెళితే నిన్ను రక్షించే వాళ్ళు ఎవరు? ఇది నాకున్నటువంటి ఆలోచన అన్నాడు సాక్షికి. అప్పుడు ధర్మరాజు అంటున్నాడు, ఓ మహాబాహో, నువ్వు చెప్పింది నిజం, దాంట్లో సందేహం లేదు. అయినప్పటికీ నా మనసు ఎందుకో కలత చెందుతూ ఉంది. మహాబలుడైనటువంటి భీముడు నాకు రక్షణగా ఉంటాడు. భీముడి యొక్క రక్షణలో నాకు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగదు. ఇక ద్రోణాచార్యుని సంహరించటానికే కవచాన్ని ధరించి, ధనుస్సుని బాణాలని చేత ధరించి, ఆభరణాలు కూడా ధరించి, రథంతో సహా అగ్నికుండంలో నుంచి ప్రభవించినటువంటి దృష్టజ్యుమ్నుడు ఉన్నాడు. ద్రోణాచార్యుని వధించడానికే ఉన్నటువంటి వాడు దృష్టజ్యుమ్నుడు. ఈ దృష్టజ్యుమ్నుడు కూడా నాకు సహాయంగా ఉంటాడు. ఒకవైపున భీముడు, ఒకవైపున దృష్టజ్యుమ్నుడు నా పక్కన ఉంటే ద్రోణాచార్యుడు కాదు, దేవేంద్రాది దేవతలు కూడా ఏమీ చేయలేరు. కాబట్టి నువ్వు నా గురించి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి అర్జునుడి యొక్క జాడ కోసం నువ్వు తప్పనిసరిగా వెళ్ళాలి అన్నాడు. ధర్మరాజు ఎప్పుడైతే అలా అన్నాడో ఆ మాటని శిరసా వహించి సాక్షికి అర్జునుడి దగ్గరికి వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. అర్జునుడు ఉన్నటువంటి ఆ చోటు ఇక్కడికి 3 యోజనాల దూరం ఉన్నది. అయినప్పటికీ కూడా నేను వెళ్ళి సైంధవుణ్ణి వధించేంతవరకు కూడా నేను అక్కడే ఉంటా అంటూ తన యొక్క రథాన్ని సిద్ధం చేయించాడు. 5 రెట్లు ఎక్కువగా ఆయుధాలన్నింటినీ కూడా అక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. కావాల్సినటువంటి సామాగ్రి మొత్తాన్ని కూడా రథంలో పెట్టించాడు. శుభలక్షణాలు కలిగినటువంటి మేలుజాతి గుర్రాల్ని రథానికి పూంచాడు. సాక్షికి సర్వసన్నద్ధుడై కైలాతక మధువుని సేవించాడు. ఈ కైలాతక మధు మన భాషలో అయితే సారా అంటారు, మామూలుగా కైలాతక మధు అది మధు అని అంటే ఒక రకమైనటువంటి తేనె. దాని కారణంగా బలం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, అన్నీ కూడా బాగా ఉంటాయి. అందుకనే ఈ రాజులందరూ కూడా మధువును తాగుతూ ఉంటారు. తర్వాత కవచాన్ని ధరించాడు. ధర్మరాజుకు రక్షణగా భీమసేనుణ్ణి నిలిపాడు. ఆ తర్వాత వ్యూహం వైపుకు బయలుదేరాడు సాక్షి. సాక్షికి వ్యూహం వైపుకు బయలుదేరితే వ్యూహం లోపలికి ప్రవేశించాలి అని అంటే కొంత బలం కావాలి కనుక ధర్మరాజాదులు కూడా ఆ సాక్షికి వెంటనే వచ్చారు. సాక్షికి ఏడుగురు విలుకాండ్రులను సంహరించాడు ద్రోణాచార్యుడు ముందున్నటువంటి వాళ్ళని. అనేక మంది రాజుల్ని వ్యూహం ముందు సంహరించాడు సాక్షికి. ఏనుగులు పర్వతాల్లాగా పడిపోతా ఉన్నాయి, పెద్ద పెద్ద పర్వతాల్లాగా కుప్పలు కుప్పలుగా పడిపోతూ ఉన్నాయి. వారందరినీ కూడా ఎదుర్కొని వ్యూహముఖంలో నిలిచినటువంటి ద్రోణుడి దగ్గరికి వచ్చాడు. ద్రోణుడిని దాటుకొని వ్యూహంలో ప్రవేశించాలి. ఇరువురికి కూడా ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. ఒకరినొకరు బాగా గాయపరుచుకున్నారు. అప్పుడు ద్రోణాచార్యుడు సాక్షికితో అంటున్నాడు, ఓ సాక్షికి, నీ గురువు నాకు నమస్కరించి నాకు ప్రదక్షిణం చేసి నా అనుమతి తీసుకొని వ్యూహంలోకి ప్రవేశించాడు. మరి ఇప్పుడు నీవు కూడా నీ గురువులాగానే యుద్ధం చేస్తున్నటువంటి నన్ను వదిలిపెట్టి పారిపోతే తప్ప నీకు ప్రాణాలు దక్కవు అన్నాడు. అప్పుడు సాక్షికి అన్నాడు, ఓ బ్రాహ్మణ శ్రేష్ట, ధర్మరాజు యొక్క ఆదేశం ప్రకారం అర్జునుడి దగ్గరికి నేను వెళుతున్నాను. నాకు వేళ మించిపోకూడదు. అంతేకాకుండా గురువుల యొక్క బాటలోనే శిష్యులు నడవాలి, ఇది ధర్మం. అందువల్ల మా గురువైనటువంటి అర్జునుడు ఏ రూపంగా మీ దగ్గర నుంచి వెళ్ళాడో నేను కూడా అలాగనే వెళ్తాను అన్నాడు. అలా అని సాక్షికి తన యొక్క సారథితో అంటున్నాడు, ఓ సుత, ద్రోణాచార్యుడు నన్ను నివారించడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తాడు, కాబట్టి త్వరగా పద అంటూ ముందుకు కదిలి వేగంగా ప్రదక్షిణం చేసి వ్యూహంలో ప్రవేశించాడు. ఇక్కడ మనం కొంత విశ్లేషణ చేయాలి. ద్రోణాచార్యుడిలో ఇక్కడ దోషం ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. ఏమిటది అని అంటే మనం జాగ్రత్తగా ఆలోచించే విషయం, సైంధవుణ్ణి చంపాల అర్జునుడు సూర్యాస్తమయం లోపల. సూర్యాస్తమయం లోపల సైంధవుణ్ణి కనుక చంపలేకపోతే అర్జునుడు అగ్నిప్రవేశం చేస్తాడు, దాంతో యుద్ధం ఆగిపోద్ది. ఎందుకంటే అర్జునుడే లేకపోతే ఇక పాండవులు కూడా లేనట్టు. మరి సైంధవుడి దగ్గరికి పోకుండా ఉండాలంటే అసలు వ్యూహంలోనే ప్రవేశించకుండా ఉంటే సరిపోద్దిగా. అందుకని అర్జునుడిని కనుక ఆపితే సరిపోద్దిగా ద్రోణాచార్యుడు. మరి ఎందుకు ఆపలేదు? ఆయనే మెతకగా యుద్ధం చేసి వాళ్ళని పంపించాడే, ఇది ఒకటి. సరే, అర్జునుడిని పంపిస్తే పంపించాడు, మళ్ళీ సాక్షికిని ఎందుకు పంపించాడు? అర్జునుడు అనేటువంటి అగ్నికి సాక్షికుడు అనేటువంటి వాయువు తోడవద్దని తెలీదా? తెలిసి కూడా ఎందుకు పంపించాడు? కాబట్టి ఇక్కడ ద్రోణాచార్యుడికి కౌరవుల మీద ఏమైనా కక్ష ఉందా, పాండవుల మీద ఏమైనా పక్షపాతం ఉందా అని ఇక్కడ సందేహం అనేటువంటిది ఎవరికైనా రావచ్చు. అయితే మనం జాగ్రత్తగా కనుక విచారిస్తే ఏ సమయంలో ద్రోణాచార్యుడు ఎలా ప్రవర్తించాడు, ఎందుకు ప్రవర్తించాడు అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించవచ్చు. ద్రోణాచార్యుడు తానే అర్జునుడిట్లా పోయాడని సాక్షికతో చెప్పాడు, అంటే తానే ఒప్పందించాడు శత్రువుకి. ఇది చాలా అన్యాయం అని అనిపిస్తుంది. దుర్యోధనుడికి అన్యాయం అనిపించింది, తర్వాత అడుగుతాడు. సరే, ఎవరికైనా సరే అట్లా అనిపించవచ్చు. అయితే మరి ఎందుకు ఇట్లా చేశాడు ద్రోణాచార్యుడు? ఒకటి, తన అసలైనటువంటి కోరిక ఏమిటంటే ధర్మరాజుని ప్రాణాలతో పట్టి బంధించడం, బంధించి దుర్యోధనుడికి అప్పగించాలి. ఇది ద్రోణాచార్యుని సర్వసేనాధిపతిగా అభిషేకించినప్పుడు సంతోషంతో తనంతటి తానుగా దుర్యోధనుడికి ఇచ్చినటువంటి వరం. మరి మహాత్ములైనటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలి, అది ధర్మం. ద్రోణాచార్యుడు లాంటి వాడు, వృద్ధుడైనటువంటి వాడు, 10 మందికి విద్యలు చెప్పినటువంటి వాడు, ఆచార్యుడైనటువంటి వాడు తన మాటను తాను నిలబెట్టుకోవాలి గనక, ధర్మరాజుని కనుక పట్టాలి అంటే పక్కన అర్జునుడు ఉండకూడదు గనక, అర్జునుడు లేకుండా చేయటానికి 12వ రోజు 13వ రోజు యుద్ధాల్లో సంక్షిప్తికుల్ని ప్రయోగించాడు, వాళ్ళు ఇప్పుడు లేరు, అందరూ చనిపోయారు. మరి ఇప్పుడు అర్జునుడు లేకుండా చేయాలంటే లోపల వ్యూహంలోకి ప్రవేశపెడితే సరిపోదు. వ్యూహంలోకి ప్రవేశపెడితే అక్కడ అర్జునుడు ఉన్నాడు కాబట్టి ధర్మరాజుని పట్టి బంధించవచ్చు. ఒకవేళ సైంధవుణ్ణి అర్జునుడు చంపినా ధర్మరాజుని పడితే ఇప్పుడు దుర్యోధనుడికి ప్రయోజనం, ఎందుకంటే ధర్మరాజు చేత పాచికలాడించి మళ్ళీ అరణ్యాలను పంపిస్తాడు. ఇది దుర్యోధనుడి యొక్క కోరిక. అతని కోరిక ఏదైనా తాను ఇచ్చినటువంటి వరం తాను నెరవేర్చుకున్నట్టు అవుతుంది. ఈ ఉద్దేశంతో అర్జునుడిని లోపలికి పంపించాడు. అలా పంపించడంలో మరొక ఉద్దేశం ఏమిటంటే, అర్జునుడు 12 మైళ్ళ పొడవు ఉన్నటువంటి శకట వ్యూహాన్ని దాటిపోవాల, 12 మైళ్ళల్లో వేసినటువంటి పద్మవ్యూహంలో ప్రవేశించాలి, ఆ పద్మవ్యూహంలో సూచివ్యూహం, ఆ పద్మవ్యూహం మధ్యలో ఎక్కడుందో తెలుసుకోవాలి, ఆ సూచివ్యూహానికి వెనుకున్నటువంటి గుప్త వ్యూహంలో సైంధవుణ్ణి దాచిపెట్టాడు. గుప్త వ్యూహం అంటే కనపడేది కాదు, రహస్యంగా ఉండేది, దాన్ని తెలుసుకోవటం కష్టమే, ఒకవేళ తెలుసుకున్నా సైంధవుణ్ణి అక్కడ చంపడం కష్టమే. ఎందుకంటే సైంధవుడి చుట్టూ 6 మహాయోధులు పెట్టాడు, ఎప్పుడు కూడా వాళ్ళు సైంధవుని రక్షిస్తూ కాపలాగా ఉండాల. సరే, అర్జునుడు వచ్చేటువంటి దారిలో మహావీరాధివీరులైనటువంటి వారు, కురుసేనలో ఉన్నటువంటి అతిరథులు మహారథులైనటువంటి వాళ్ళందరూ కూడా కాపలా ఉన్నారు. ఎంతమంది ఉన్నారు, 24 మైళ్ళ దూరం ప్రయాణం చేయాలా, ఇంతమందిని ఓడించుకుంటా రావాలా, అడ్డ వచ్చినటువంటి వాళ్ళని సంహరించాలని సంహరించాలా, పారద్రాలన్నా పారద్రాలాలా, సూర్యాస్తమయం లోపలికి వచ్చి ఆ సూర్యాస్తమయం లోపల ఆ గుప్త వ్యూహాన్ని కనుక్కొని ఆ వ్యూహంలో ఉన్నటువంటి సైంధవుణ్ణి చంపాల 6 మహాయోధుల ఓటమి తర్వాత. ఇదంతా జరిగే పని కాదు. ఎందుకనంటే ఏదైనా 10 రోజులు టైం కనుక్కుంటే పర్వాలా, రోజు 4 మైళ్ళు కొట్టుకుంటా పోవచ్చు. ఇది ఒక్కరోజే, ఉదయం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు. కాబట్టి అర్జునుడు ఎట్టి పరిస్థితుల్లో అక్కడికి పోలేడు. ఒకవేళ పోయినా నేను ధర్మరాజును పట్టుకుంటే సరిపోదు, ఒకవేళ నేను ధర్మరాజును పట్టుకోకపోతే సైంధవుడు పోతే అప్పుడు ప్రయోజనం లేదు. ఈ ఉద్దేశంతో అర్జునుడిని లోపలికి పంపించాడు. సరే, అర్జునుడిని లోపలికి పంపించాడు. మరి సాక్షికిని ఎందుకు పంపించాడు? అర్జునుడిని పంపించడానికి ఒక రీజన్ ఉంది, బాగానే ఉంది. మరి సాత్వికని లోపలికి ఎందుకు పంపించాడు? సాత్విక అర్జునుడితో సమానమైనటువంటి బలం కలిగినటువంటి వాడు, అందుకనే అతన్ని రథయోగ పయోధకుడు అన్నారు. అర్జునుడు దేవతల నుంచి, వాళ్ళందరి దగ్గర నుంచి కొన్ని అస్త్రాలు శస్త్రాలు నేర్చుకోవటం వల్ల అతడు అందరికంటే గొప్పవాడయ్యాడు. కానీ పరాక్రమంలో అర్జునుడితో సమానమైనటువంటి వాడు సాత్వికి. ఇటువంటి సాత్వికిని కనుక లోపలికి పంపితే, అర్జునుడికి తోడైతే వ్యూహం మొత్తాన్ని కూడా చిన్న భిన్నం చేస్తారు. అందువల్ల మరి సాత్వికిని పంపకూడదు కదా, మరి ఎందుకు పంపించాడు అంటే, అయ్యా అర్జునుడు ధాటికే కౌరవసేనంతా చిన్న భిన్నం అయిపోతా ఉంది అని దుర్యోధనుడు ఇప్పుడే చెప్పెళ్ళాడు. మరి సాత్వికిని పంపితే అగ్నికి వాయువు తోడైనట్లుగా ఉంటుంది. మరి ఈ సంగతి ద్రోణాచార్యుడికి తెలియదా? తెలుసు. తెలిసి ఎందుకు పంపించాడు? ఎందుకనంటే అర్జునుడు ఇప్పుడు సగం దూరం వెళ్ళాడు, ఎందుకంటే మధ్యాహ్న సమయం అయింది. 8 గంటలప్పుడు లేదా 7 గంటలప్పుడు ప్రారంభమైనటువంటి యుద్ధం 12 గంటలు అయ్యేటప్పటికల్లా, సూర్యుడు నడిరెత్తుకు వచ్చేటప్పటికల్లా అర్జునుడు సగం దూరం పోయాడు, అంటే దాదాపుగా 12 మైళ్ళు పోయాడు. ఇప్పుడు సాక్షికి వెళుతున్నాడు లోపలికి. ఈ 12 మైళ్ళు ఈయన వెళ్ళేటప్పటికి ఆయన మళ్ళీ కొంత దూరం వెళ్తాడు. కాబట్టి వీళ్ళిద్దరు కలుసుకోవటం అనేది జరగదు. ఇది ఒకటి. రెండో విషయం ఏమిటంటే, ఇప్పటిదాకా సాక్షికి తనతో యుద్ధం చేశాడు బయట, తనతోనే కాకుండా ఇంకా అనేక మంది వీరులు కృతవర్మ మిగిలినటువంటి వాళ్ళతో యుద్ధం చేశాడు. యుద్ధం చేసి అలసిపోయినటువంటి సాక్షికి ఇప్పుడు లోపలికి ప్రవేశిస్తే ఒక్కొక్కరితోటి యుద్ధం చేసుకుంటా ఉంటే ఆయన ఎంతమందిని ఓడించినా ఎంతమందిని సంహరించినా ఒక్కసారి అందరూ ఒక్కటై ఎట్లాగైతే నిన్నటి రోజున అంటే 13వ రోజున అభిమన్యుని చంపారో అందరు కలిసి అదే ప్రకారంగా అందరు కలిసి సాక్షికిని చంపచ్చు. సాక్షికిని కనుక చంపితే వీళ్ళకి ధర్మరాజు పట్టుబడకపోయినా సైంధవుడు సాగకపోయినా సాక్షికిని చంపితే చాలా ప్రయోజనం. ఎందుకనంటే వీళ్ళకున్నటువంటి ముగ్గురు రథయోగ పయోధకుల్లో అభిమన్యుడు పోయాడు, సాక్షికి పోయాడు, ఇద్దరు పోయారు, ఇక మనకేం పర్వాలేదు అనేటువంటి భావం. అంటే ద్రోణాచార్యుడు అంతకుముందు చెప్పాడు ఒక మాట 12వ రోజు రాత్రి, రేపు ఏమైనా సరే పాండవ పక్షంలో ఉన్నటువంటి ఒక మహావీరుడి యొక్క మరణాన్ని నువ్వు చూస్తావు అని మాట ఇచ్చాడు. ఇప్పుడు మాట ఇవ్వలేదు కానీ అదే ప్రకారంగా ఈరోజు కూడా ఒక్కడికైనా చావగలిగితే, అంటే అటు పక్క నుంచి వచ్చినటువంటి మహావీరుడైనటువంటి వాడు చనిపోయినట్లయితే అది పాండవులకి బాధాకరమైనటువంటిది, కౌరవులకి సంతోషకరమైనటువంటిది. అందువల్ల ఇక్కడ రెండు, ఒకటేమో సాక్షికి అర్జునుడిని కలుసుకోలేడు దూరం ఉంది కాబట్టి, రెండవదేమో అలసి ఉన్నటువంటి సాక్షికిని ఎవరైనా సరే చంపచ్చు. ఇది కాబట్టి సహాయపడేటువంటి అవకాశం లేదు. ఇక మూడో విషయం ఏంటంటే, ఇంతవరకు ఇక్కడ తనతోటి కృతవర్మతోటి ఇతర వీరులతో యుద్ధం చేసి అలసి ఉన్నటువంటి సాక్షికిని ఏమాత్రం అలసిపోకుండా ఉన్నటువంటి వీరులు చంపడానికి అన్ని రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రకారంగా మూడు విషయాలని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని సాక్షికిని కూడా లోపలికి పంపించడానికి, అంటే సాక్షికితో చాలాసేపు తాను కనుక యుద్ధం చేసి కనుక వ్యూహముఖంలోనే కనుక నిలబెడితే ధర్మరాజును పట్టుకోవటానికి వీలుండదు. సాక్షికిని తొందరగా కనుక పంపిస్తే ఉన్న కాసేపు టైంలో ధర్మరాజును పట్టుకోవటానికి వీలుంటుంది. ఈ ఉద్దేశంతో సాక్షికిని లోపలికి పంపించారు. ఇలా ఆలోచించి చేసినటువంటిదే ద్రోణాచార్యుడు. అది కౌరవుల యొక్క మేలు కోసం, దుర్యోధనుడి యొక్క సంతోషం కోసం ఇంతగా ఆలోచించి చేశాడే తప్ప కౌరవులకి మీద కోపంతోటో వాళ్ళేదో చెడిపోవాలనో ఆలోచనతో చేసినటువంటిది కాదు. ఈ ప్రకారంగా ఆలోచించి ద్రోణుడు సాక్షికిని కూడా లోపలికి పంపించాడు. సరే వ్యూహంలో ప్రవేశించాడు సాక్షికి, ద్రోణాచార్యుని తప్పించుకొని వ్యూహంలో ప్రవేశించాడు. ముందుగా ఆ వ్యూహానికి వెనక ఉన్నటువంటి బాహ్లికులతో యుద్ధం చేశాడు, వాళ్ళని పారద్రోలేడు. ఆ తర్వాత అనేక మంది యోధులతో కూడి కర్ణుడు ఉన్నాడు. కర్ణుడికి సాక్షికి ఇప్పుడు ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. సాక్షికి పదునైనటువంటి బాణాలతో కర్ణుణ్ణి అతని యొక్క సేనని కొట్టి వాళ్ళని పారద్రోలి ముందుకు వెళ్ళాడు. ఎందుకనంటే ఇప్పుడు అర్జునుడి కంటే చాలా వేగంగా వెళ్ళాలి సాక్షికి, వెళితేనే అర్జునుడిని అందుకోగలుగుతాడు. అప్పుడు కృతవర్మ సాక్షికి ఎదిరించాడు, ఒకరితో ఒకరు తీవ్రంగా పోరాడారు. కృతవర్మ వత్సదంతం అనేటువంటి ఆయుధాన్ని, వత్సదంతం అనేటువంటి ఆయుధాన్ని సాక్షికి యొక్క రొమ్ము మీదకి విసిరితే అది సాక్షికి యొక్క కవచాన్ని బ్రద్దలు చేసి ఆ గుండెల్లో నుంచి దూసుకొని రెండో వైపుకు పోయి నేలలో గుచ్చుకుంది. ఆ తర్వాత సాక్షికి ధనుస్సును కూడా ఖండించాడు కృతవర్మ. సాక్షికి వేరొక ధనుస్సును పట్టుకున్నాడు, కృతవర్మని బాణాలతో కప్పేశాడు, ఒక బల్లంతో కృతవర్మ యొక్క సారథిని చంపేశాడు, అతడి యొక్క తల నరికేశాడు. సారథులైనటువంటి గుర్రాలు జోరుగా అటు ఇటు పరిగెత్తి కృతవర్మ నిలదొక్కొని సారథులేడు కాబట్టి తానే సారథ్యం కూడా చేస్తూ గుర్రాలను నడుపుతూ వచ్చేలోగా సాక్షికి కాస్త వెళ్ళిపోయాడు. ఆ ప్రకారంగా కృతవర్మను కూడా దాటి వచ్చాడు. కృతవర్మ దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి సాక్షికి కాంభోజుల మీద యుద్ధం చేసి వాళ్ళని సంహరించాడు. వాళ్ళని మహాసేన, ఆ సేన మొత్తాన్ని కూడా చంద్రవందర చేశాడు. ఆ సేనను చీల్చుకొని లోపలికి వెళ్ళాడు. ఇది ఇలా జరుగుతూ ఉండేటప్పటికీ ఈ విషయాలన్నీ కూడా అక్కడ సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తూ ఉన్నాడు. న్యాయంగా మహాభారతంలో చాలా సందర్భాల్లో, అంటే ప్రతి ఒకటి రెండు అధ్యాయాల తర్వాత సంజయుడు ధృతరాష్ట్రుడి యొక్క మాటలు వస్తాయి. ధృతరాష్ట్రుడు ఎప్పుడు చెప్పే మాటలు ఏమిటంటే ఒకే రకమైన మాటలు కాబట్టి వాటి అన్నింటినీ చెప్పకుండా తొలగిస్తున్నాం. ఏం చెబుతాడు? అయ్యా సంజయ, ఏమిటయ్యా, నా పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంత బలవంతులు కదా, ఇంత మహావీరులు కదా, ఇటువంటి వాళ్ళందరూ ఏమిటంటే ఓడిపోతా ఉన్నారు. లేకపోతే సాక్షికి కర్ణుడు అనుకోండి, ఏమిటి కర్ణుడు కూడా ఓడిపోతున్నాడు సాక్షికి ముందు, ఇలా ఎందుకు జరుగుతూ ఉంది, ఇదంతా కూడా మన దురదృష్టమే అంటాడు. అనగానే సంజయుడు, ఇదంతా నీ మూలాన్నే జరుగుతుంది అంటాడు. అంటే ఆయన చేత తిట్టుదిట్టం కోసమే ఇదిగో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. అలాగనే ఇప్పుడు కూడా అంటున్నాడు ధృతరాష్ట్రుడు, సంజయ మన సేన చాలా గొప్పది, ఇక ద్రోణాచార్యుడు వేసినటువంటి వ్యూహం అపూర్వమైనటువంటిది, పూర్వం ఎవరు కూడా ఈ రకమైనటువంటి వ్యూహాన్ని వేసినట్టుగా లేదు, అద్భుతమైనటువంటిది, శత్రు దుర్భేద్యమైనటువంటి, శత్రువు ఎవడు కూడా ప్రవేశించడానికి కూడా వీల్లేదు. మరి ఇటువంటి వ్యూహంలోకి ప్రవేశిస్తున్నారు పాండవ పక్షం నుంచి అర్జునుడు సాత్యకి. మరి వీళ్ళిద్దరి మూలాన నా సేన ఈ ప్రకారంగా నశిస్తున్నదంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నదయ్యా. అందరినీ ఆక్రమించి ముందుకు వెళుతున్నటువంటి అర్జునుడిని సాత్యకిని చూచి నా వాళ్ళంతా ఏం చేశారు, కౌరవులందరినీ కూడా మృత్యువు కబలిస్తుందని నేను అనుకుంటున్నా, రణభూమిలో మన వాళ్ళందరినీ కూడా ఓడిస్తూ అర్జున సాత్యకులు చెలరేగిపోతున్నారే, వాళ్ళ అదృష్టమే అదృష్టమయ్యా సంజయ, వాళ్ళు అలా మన సేనను ఓడిస్తూ వెళుతూ ఉంటే నా కుమారుడు శోకానికి లోనవలేదా, మన వారు గెలుపు మీద ఆశను వదులుకోలేదా. ఓ సంజయ, సైంధవ వధ కోసం వచ్చినటువంటి అర్జునుడు ఏం ప్రయత్నాలు చేస్తున్నాడు, ఎలా ప్రారంభిస్తున్నాడు, అదంతా కూడా నాకు చెప్పు వివరంగా అంటున్నాడు. అంటే ఈయనకి తన కుమారుల యొక్క గెలుపుని గురించి వినాలని కోరిక. ఓడిపోతే ఓడిపోయారు కానీ ఏదైనా ఒక్క చోటన్నా మా వాళ్ళు గెలిచినట్టుగా చెప్తే బాగుంటుంది అని ఆయన యొక్క ఆశ. ఇప్పుడు సంజయుడు అంటున్నాడు ధృతరాష్ట్రుడి మాటలకి, ఓ రాజా, నీ కుమారులకి ఇప్పుడు కలిగినటువంటి కష్టమంతా కూడా నీవు చేసినటువంటి తప్పుల వల్ల వచ్చింది. పాండవులకి హాని చేయవద్దని ప్రాజ్ఞులైనటువంటి వారు, వివేకం కలిగినటువంటి వారు, వృద్ధులైనటువంటి వారు భీష్మ, విదుర, ద్రోణ, కృపాది మహాత్ములైనటువంటి వాళ్ళందరూ కూడా నీకు చెప్పారు, ఎంత చెప్పినా నువ్వు వెళ్ళ, చెప్పుడు మాటలు విన్నావే కానీ పెద్దలు చెప్పినటువంటి మాటలు మాత్రం నీకు వినిపించల. చివరికి శ్రీకృష్ణుడు సంధి కోసం వచ్చి నిన్ను యాచించాడు, వాళ్ళ అర్ధరాజ్యం వాళ్ళకి ఇవ్వబోయా అన్నాడు, లేదా కనీసం వాళ్ళు బ్రతకాలి కదా ఐదుగురికి ఐదుళ్ళన్నా ఇవ్వన్నాడు, చివరికి ఐదుళ్ళు కాదు పది ఒక్కూరు ఇవ్వన్నాడు. అయినప్పటికీ నీ మనసు కరగల, శ్రీకృష్ణుడిని లోపరుచుకోవటానికి ఆయనకి ఆ గ్రామాలు ఇవ్వండి, ఈ గ్రామాలు ఇవ్వండి, ఆ బంగారం ఇవ్వండి, ఆ రత్నాలు ఇవ్వండి, వజ్రాలు ఇవ్వండి, వైఢూర్యాలు ఇవ్వండి, 100 మంది కన్యలను ఇవ్వండి, దాసీలను ఇవ్వండి అని చెప్పావు కానీ పాండవులకి మాత్రం ఒక్క గ్రామాన్ని కూడా ఇవ్వమంటే నువ్వు ఇవ్వనన్నావు. ఆయన మాటను నువ్వు వినిపించుకోకపోతే ఆయన అర్థం చేసుకోడా నీ గుణహీనత ఏమిటో, కుమారులపై నీ పక్షపాత బుద్ధి ఏమిటో, ధర్మం విషయంలో నీకు నిశ్చయ జ్ఞానం లేదనేటువంటిది ఆయనకి తెలియదా, పాండవుల మీద నీకున్నటువంటి మాత్సర్యం ఏమిటో, అసూయ ఏమిటో తెలియదా, నీ ఒక్కరి బుద్ధిని గ్రహించే ఉన్నాడు శ్రీకృష్ణుడు, అందుకే యుద్ధాన్ని సంకల్పించాడు. నీకు సమాధానం చెప్పాలి, మాటలతో కాదు చేతలతో చెప్పాలి. నువ్వేమో మాటలతో సమాధానం చెప్పావు, ఆయన చేతలతో చెప్పడం కోసం యుద్ధాన్ని కల్పించాడు. నీవు చేసినటువంటి తప్పుల వల్లనే నీ ముందే కౌరవ నాశనం జరిగిపోతా ఉంది. అసలు జీవితంలో ఈ యుద్ధానికి ముందు లేదా ఈ పాండవులకు కానీ ఇంకెవరికైనా కానీ నువ్వు చేసిన మంచి పని ఒక్కటి ఉందా మహారాజా? చెప్పవయ్యా. కాబట్టి స్థిరంగా నిలిచి నేను చెప్పేటువంటి మాటలు విను అన్నాడు. అంటూ చెబుతున్నాడు, ఓ మహారాజా, సాక్షికి వ్యూహంలోకి వెళ్ళగానే భీమాదులు నీ సేన మీద పరాక్రమించారు, అంటే వ్యూహం బయట. అప్పుడు కృతవర్మ భీముడిని ఎదిరించాడు. కృతవర్మ యొక్క పరాక్రమం అమోఘమైనటువంటిది. భీముడికి కృతవర్మకి మధ్య తీవ్రమైనటువంటి యుద్ధం జరిగింది. భీముడికి తోడుగా ద్రౌపదేయులు వచ్చారు. శిఖండి, ద్రుపదుడు, దృష్టజుమ్నుడు వీళ్ళంతా కూడా భీముడితో పాటుగా కృతవర్మను ఎదుర్కొన్నారు. కృతవర్మ అద్భుతమైనటువంటి పరాక్రమాన్ని ప్రదర్శించి పాండవుల్ని జయించి పారద్రోలాడు, అంటే వ్యూహాన్ని చెదరకుండా కృతవర్మ కాపాడాడు. పాండవుల యొక్క ఓటమిని గమనించి సాక్షికి కృతవర్మను ఎదుర్కొన్నాడు. అంటే కృతవర్మేమో బయట ఉన్నటువంటి పాండవుల మీద దెన్ చేశాడు, సాక్షికేమో లోపల ఉన్నాడు. ఆ లోపల ఉన్నటువంటి వాడు మళ్ళీ లోపలికి వచ్చినటువంటి కృతవర్మను ఎదుర్కొన్నాడు. ఇద్దరికీ పోరు ఘోరంగా జరిగింది. కారణం ఏమిటంటే ఇద్దరు కూడా సమవుచి లేనటువంటి వాళ్ళు. మరి సాక్షికి ఆ కృతవర్మ యొక్క గుర్రాలని సారథిని చంపి చక్రరక్షకుల్ని కూడా సంహరించాడు. కృతవర్మ చేతిలో ఉన్నటువంటి ధనుస్సును విరగొట్టాడు, విరధుణ్ణి చేశాడు. ఆ కృతవర్మతో పాటు ఉన్నటువంటి సేనని చెదరగొట్టాడు. అప్పుడు త్రిగర్త సేన సాక్షికి ఎదురొచ్చింది, కృతవర్మకి సహాయంగా ఎదురొచ్చింది. వాళ్ళతో పోరాడాడు. ఆ సమయంలోనే మాగధుడైనటువంటి జలసంధుడు ఏనుగు నెక్కి సాక్షికిని తీవ్రమైనటువంటి బాణాలతో గాయపరిచాడు. మరొక బాణంతో సాక్షికి యొక్క ధనుస్సుని విరగొట్టాడు. సాక్షికి మరొక ధనుస్సుని చేతబట్టాడు. రెండు క్షణప్రాలతో ఆ జలసంధుని యొక్క రెండు బాహువులు ఖండించి మరొక దాంతో జలసంధుని యొక్క శిరస్సును ఖండించాడు. అప్పుడు ఎదిరించినటువంటి దుర్యోధనుణ్ణి తీవ్రంగా గాయపరిచి పరాజితుడిని చేసి సాక్షికి ముందుకు వెళ్ళాడు. దుర్యోధనుణ్ణి పరాజితుడిని చేసి ఎందుకు వెళ్ళాడు? సాక్షికే చంపొచ్చుగా కృతవర్మని ఎదిరించాడు, ఆయన్ని చంపలేడు. మరి దుర్యోధనుని చంపగలడు, కానీ వదిలిపెట్టి వెళ్ళాడు. ఎందుకనంటే భీముడి యొక్క ప్రతిజ్ఞను నిలబెట్టడం కోసం. ఇక రాకుమారుడు సుదర్శనుడు అతడు ఎదిరించగా సాక్షికి అతడి యొక్క తలని శరీరం నుంచి వేరు చేశాడు. ఈ ప్రకారంగా తీవ్రమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంది. అలా యుద్ధం జరుగుతూ ఉంటే ఆ సమయంలో దుశ్శాసనుడు వచ్చాడు. మరి దుశ్శాసనుడు వస్తే దుశ్శాసనుడికి సాక్షికి ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. మరి ఆ యుద్ధాన్ని గురించి, ఆ తర్వాత జరిగినటువంటి విషయాన్ని గురించి మనం రేపు చెప్తాం.